పరమాత్మ స్వరూపాలమే, కుక్కని కుక్క మాంసం తినేవాడిని సమానంగా చూడమని మా కృష్ణుడు చెప్పాళ్లే, పర్వాలేదు అన్నాడు ఈయన. కుక్క మాంసం తినేవాడిని ద్వేషించొద్దన్నాడు కానీ నిన్ను కుక్క మాంసం తినమన్నాడా అంది ఆవిడ. అబ్బా సుందరి, నువ్వు ఒక దరిద్ర ఛానల్ ఉంది అందులో యాంకర్గా పెడితే కొంపలు మునిగిపోతాయి. ఇప్పటికే వాళ్ళు ప్రపంచాన్ని దోచేస్తున్నారు, ఏడిపిస్తున్నారు, పీడిస్తున్నారు. ఇలా మాటకి మాట సమాధానం చెబుతుంటే నేను నీకేం సమాధానం చెప్పను? పండితులు సమాధానం చెప్పలేని రీతిలో మాట్లాడుతుందో. నేను దుఃఖాక్రాంతుండైపోతున్నాను. మాధవుడికి ఏడ్చేసేట కన్నీడు పెట్టేసుకున్నాడు. ఇంకా నేను బ్రతికిన చచ్చిన వాడితో సమానం అని బోరును ఏడుస్తూ ఉంటే ఆ స్త్రీ ఒక్క క్షణం మనసులో అనుకుందిట, గురుతరం బగు బ్రహ్మకులమునందు జనిల్చి కోరి చండాలిని గోడి ఘోర పాపంబు చేసి పతిత పావనుండైన నిన్ను శ్రీహరి రక్షింపవలయు. ఎంతో నియమనిష్టలతో పెరిగి విద్యలు నేర్చుకుని తల్లిదండ్రుల్ని గౌరవిస్తూ అధ్యయన అధ్యాపనలతో గడిపే నీలాంటి వాణ్ణి నా సౌందర్యంతో ఆకర్షించి నిన్ను భ్రష్టుని చేస్తున్నాను, నిన్ను భ్రష్టుడిని చేస్తున్న పాపాత్మురాలిని, నన్ను శ్రీహరి రక్షించుగాక. ఇంకా నువ్వు చచ్చిపోతానని ఏడుస్తున్నావు గనక నిన్ను ఏడిపించలేను, కానీ నీ సాంగత్యం వల్ల నాకేం నష్టం లేదు. ఎందుకంటే నువ్వు అగ్ని లాంటి వాడివి, నాకు పుణ్యమే. కానీ నిన్ను అపవిత్రుడిని చేసిన పాపం నాకు చుట్టుకుంటుందేమో అని నాకు భయం. ఈ పాపానికి శ్రీహరి నన్ను రక్షించుగాక అని హరికి ఒక నమస్కారం చేసి, నీ ఇష్టం, కానీ ఈరోజు నువ్వు తిరువేం చేస్తావో తెలుసా? నా సాంగత్యం చెయ్యాలంటే సర్వభ్రష్టుడు అవ్వాలి. కళ్ళు తాగుతావా? ఓ నీకోసం కళ్ళా? ఏది ఎక్కడ ఫుల్ అని వెంటనే కొండ పుచ్చుకుని గడగడ తాగేశాడు. అసలు లేదని చెప్పమంటారండి? ఈ సంధ్యావందనంలో ఆరితేరి బాగా చదువుకున్నటువంటి మంచి వంశాల్లో పుట్టినవాడు భ్రష్టుడు అవడం మొదలు పెడితే వీడి ముందు పుట్టుకతో కళ్ళు నేర్చుకున్నవాడు కూడా తాగలేడు వీడితో. నేను చూశాను అలాంటి వాడిని. అసలు వీడు తగులండి అలాగే తగలెడతాడు, చదివినా అలాగే చదువుతాడు. ఏం చేసినాక వీడు అన్నింటిలోనూ పరాకాష్ఠే. బాగా సంధ్యావందనం అవి నేర్చుకున్నటువంటి గొప్ప వ్యక్తి ఒక్కసారి పతనం అవడం మొదలెడితే ఇంకా ఇంతలా పతనం ఎవడవడనమాట. ఎందుకని? అందులోనూ పరాకాష్ఠే, ఇందులోనూ పరాకాష్ఠే. ఇంక వీడు పుచ్చుకున్నట్ట, కళ్ళు పుచ్చుకోమంటున్నావు, ఏది ఎక్కడని ఒక ఫుల్లు కొండ పుచ్చుకున్నాడు. ఎంతో మరి దీనికి ఎందుకు ఫుల్ అని పేరు పెడతారో తెలియదు కానీ మరి నాకు అవన్నీ ఒకసారి ఎక్సైజ్ వాళ్ళని అడగాలి. ఏమిటి ఫుల్లో, ఏమిటి నిల్లో, ఏమిటి ఈ కొండ కొండ ఎత్తుకుని గడగడ తాగేశాడు. అయినా వాడి కళ్ళు ఎరుపెక్కాయి తప్ప వాడి కింద తిరిగి కళ్ళు తిరిగి పడలేదట, దానికి మతిపోయింది. ఒరే నాయన, ఒరే అంది. ఇప్పుడు మాట మార్చింది, ఇందాక ఏమండో అయింది కదా. ఒరే నాయన, ఇంత కొండతో కళ్ళు తాగడం మా వాళ్ళ వల్ల కూడా కాదు, నువ్వు మహాత్ముడు రా నాయన. ఏది పంది మాంసం తినంది, తినేశాడు. ఇప్పుడు నువ్వు నా మెడలో తాళి కట్టంది, పూసగట్టాడు. ఇంకక్కడి నుంచి వీడు దీనితో తిరిగట్ట రేయి లేదు, పవలు లేదు, ఇంటికి వెళ్ళడం మానేశాడు. మళ్ళీ వీడు ముఖాన్ని కుటుంబంలో ఎవరు చూడ భార్య పాప ఇతను ఎప్పుడు చూడలేదట. తర్వాత ఎంత ఏడ్చిందో తర్వాత భార్య, నా భర్త ఎంతో ఇలా కోరిక తీర్చలేకపోయాను, మన ఇంట్లో ఇంత జనం నిరంతరం ఉండి ఒక్కరోజు కూడా నా భర్త కామం తీర్చకపోవటం వల్ల భ్రష్టుడయ్యాడు, ఒక విధంగా ఈ దోషంలో నాకు పాలు ఉన్నదని ఆవిడ ఏడ్చింది, తల్లిదండ్రులు ఏడ్చారు, వీడేమయ్యాడో మళ్ళీ కనబడలా. ఈవిడిని వెంట పెట్టుకుపోయాడు, వాళ్ళ గూడెంలో మకాం పెట్టేశాడు, శుభ్రంగా కళ్ళు తాగేశాడు, రోజు పంది మాంసం తిన్నాడు, నంది మాంసం తిన్నాడు, అది ఇది లేదు. ఇక తినడం మొదలెడితే ఏదైనా ఒకటే, అసలు మాంసం ఉంటుంది తినడం మొదలెట్టక ఏ మాంసం అయితే ఏంటి, నరమాంసమైనా పర్వాలేదు, శవభక్షణ అయినా పర్వాలేదు అనుకున్నట్ట. నరకేసతి కోదోష, నరకానికి వెళ్ళాక ఇంక దోషం ఏమిటి? నరకం వంటి ఒక ప్రాంతానికి వెళ్ళాక ఇక పాపం ఏమిటి, పుణ్యం ఏమిటి? తెనాలి రామకృష్ణుడి దగ్గర ఒక చమత్కారం ఉండేది. అప్పలాచారులను ఒక ఆయన ఉండేవాడు శ్రీకృష్ణదేవరాయల ఆస్థానంలో. ఆయనకి తన మీద తనకి అహంకారం ఎక్కువ, అందుకని ఒకసారి ఏదో ఆయన సరదా కోసం చెప్పుకున్న కవిత్వాలండి ఇవన్నీ కూడా. అపశబ్ద భయం నాస్తి అప్పలాచారి సన్నిధో అన్నాడు. అప్పలాచార్యుడి దగ్గర అపశబ్ద భయం లేదన్నట్ట. ఆయన ఉద్దేశం, నేను పండితుడిని, నా దగ్గర అపశబ్దం పలికినా దాన్ని సరిచేయగలననే ఉద్దేశం. కానీ వెంటనే ఉన్నాడు తెనాలి రామకృష్ణుడు, అనాచార భయం నాస్తి తిష్టం మూత్రస్య సన్నిధో అన్నట్టు. మూత్రంలో కూర్చున్న వాడికి అనాచార భయం ఏమిటి? ఇక్కడ కూర్చున్న వాడికి పొరపాటున అపవిత్రం ముట్టుకుంటానేమో, అనాచారమేమో అని భయం. రోజు మలమూత్రాల మధ్యలో కూర్చున్నాక ఇంక వేరే అనాచార భయం ఏమిటి అన్నట్ట. అంటే అప్పలాచార్య, నువ్వు మలమూత్రాలు లాంటి వాడివి, నీ దగ్గర అపశబ్ద భయం లేదు, అనాచార భయం లేదని చెప్పడం అనమాట. అలాగే వీడు పూర్తిగా భ్రష్టుడైపోయి మలమూత్రాల మధ్యలో కూర్చుని అన్ని మాంసాలు తిని సర్వభ్రష్టుడైపోయాడు. ఈ విధంగా కొద్ది రోజులు గడిచాక ఒక రోజున ఇతని తల్లిదండ్రులకి ఈతడు సువర్ణముఖి తీరంలో ఒక గూడెంలో ఉన్నాడని తెలిసింది. కుర్రాన్ని పిలిపించి ప్రాయశ్చిత్తం చేసి మారుద్దామని ఓ ఇద్దరు కుర్రాన్ని అక్కడికి పంపాడు. ఇది చండాల స్త్రీకి తెలిసింది. ఇదివరకు ఎలా ఉన్నా నువ్వు ఒక్కసారి నన్ను పట్టుకున్నాక నేను నిన్ను విడిచిపెట్టలేను, నువ్వే నా భర్తవి, అందులో నీ సౌఖ్యం నాకు అత్యంత ఆనందం కలగజేస్తుంది, ఎందుకని జ్ఞానివైన ఒక గొప్ప వ్యక్తివి నన్ను పెళ్లి చేసుకున్నావు, బంగారపు రంగులో పాండిత్యం కలిగిన వ్యక్తివి నువ్వు నాకు వచ్చి భర్తవయ్యావు, ఇప్పుడు నువ్వు పోతే నేను తట్టుకోలేను, నువ్వు వెళ్ళిపోతే మా జాతి వాడిని ఒకటి సామాన్యుడిని పెళ్లి చేసుకోలేను, నీ తల్లిదండ్రులు నిన్ను మంచి మాటలు చెప్పి తిరిగి తమ ఇంటికి మరల్చి పట్టుకుపోవడానికి కుర్రాళ్ళిద్దరిని పంపారు, వాళ్ళు ఇక్కడికి వస్తున్నారని తెలిసింది. మనం ఈ ఊరు వదిలేసిపోదాం, మూటా ముల్లే సర్దుకుని కృష్ణానదీ తీరానికి పోదాం, సువర్ణముఖి తీరం నుంచి. ఏమంటావంటే, సుందరి నీవు లేనిదే నేను ఇంక ఉండలేను, నువ్వెక్కడుంటే అక్కడే అన్నాడు. ఆ పిల్లలు వచ్చేలోపు ఏం చేశారు, ఇంట్లో ఉన్న బంగారం మూట కట్టుకున్నారు, నగలు మూట కట్టుకున్నారు, కాసిన వస్త్రాలు మూట కట్టుకున్నారు, ఇద్దరు చెరువు మూట నెత్తి మీద పెట్టుకున్నారు, సువర్ణముఖి తీరం నుంచి బయలుదేరి కృష్ణవేణి తీరానికి పోయారట. చండాల జాత్యాహారుండవై నన్ను గూడియుండిమనిన వాడందుల కొప్పి కృష్ణవేణి తీరంబున చేరి. ఇక ఈ రోజు నుంచి మా కులాచారాన్ని సంపూర్ణంగా పాటిస్తావంటే పాటిస్తానని చెప్పి ఆవిడతో పాటు బయలుదేరాడు. వాళ్ళతో పాటు ఒక 6 పందులు ఉన్నాయి. ఈ పందులు మేపుకుంటూ 6 పందులు 6,000 పందులు చేసుకున్నారు. మంచి మంద తయారైంది. వీటన్నిటిని పుచ్చుకుని చక్క కర్ర పెట్టువో మేపుకుంటూ, పూర్వం గోవుల్ని మేపేవాడు కాస్త, పందులు మేపుకుంటూ చక్క, ఏ జీవి అయినా పరమాత్మ స్వరూపమే, అన్ని ప్రాణులను సమానముగా పెంచవలను, ప్రతి ప్రాణి దగ్గర నుంచి వచ్చేది పాలే కదా, నంది దగ్గర నుంచి అయినా పాలే, పంది దగ్గర నుంచి అయినా పాలే అని పందిపాలు పితుక్కుంటూ వాటితో కాఫీ తాగుతూ వాటితో పాటు తిరుగుతూ వాటి మాంసాన్ని కాల్చుకు తింటూ శుభ్రంగా హాయిగా సుఖంగా కళ్ళు తాగుతూ ఆవిడతో పాటు తిరిగాడు. 12 సంవత్సరములు కృష్ణానదీ తీరంలో ఒకనొక ప్రాంతంలో ఈవిడితో మకాం పెట్టాడు. ఈవిడ ద్వారా 7 ఇద్దరి పిల్లలు పుట్టేవారు. టెక్గా ఇప్పుడు వీడికి ఏమిటో తెలియదు కానీ పందిపాలు తాగడం వల్ల అనుకుంటాను, పందులకు ఒకేసారి 10-12 పిల్లలు పుడతాయి కదా, అలా అన్ని కవల పిల్లలే వీడికి. మరి ఆ రోజుల్లో వెంకటాచల మహాత్మ్య ఆ విషయం చెప్పింది. నేను చెప్పేదంతా వెంకటాచల మహాత్మ్యంలో కష్టమా, నా సొంత పెత్తన వరకు నేర్సమా. మొత్తం మీద 12 ఏళ్ళు ఇతని వల్ల 12 ఏళ్ళు 24 పిల్లలు పుట్టారట వాళ్ళు. ప్రతి కానుపులో ఒక ఆడ మగ, ఒక ఆడ మగ, అందరూ చక్కగా ఆవిడ రంగే వాళ్ళు, నిఘనిఘలు ఆడిపోతూ పుట్టారు. వాళ్ళందరికీ ఈయన మళ్ళీ చక్క పందిపాలు పోసి పెంచాడు. చక్క వాళ్ళందరినీ కూడా చిన్నప్పటి నుంచి కళ్ళు పుచ్చుకునేలా చేశాడు. వాళ్ళందరికీ మంచి మంచి పేర్లు పెట్టాడు. వాళ్ళతో తిరిగాడు. అద్భుతమైన గుడిసోటి తాటాకుపాక వేసి తాటాకుపాక మీద గడ్డి వేసి చేశారట. దాన్ని వేసవికాలంలో చల్లగా ఉండేది, చలికాలంలో వెచ్చదనం ఇచ్చేది, గడ్డిపాక చాలా బాగుంటుంది. ఆ పూరిపాకలోనే ఒక పక్కన చక్క పందులు వాటి పిల్లలు గురుగురు, మరో పక్కన వీళ్ళు గురుగురు. ఈ విధంగా అందరూ కూడా అందులోనే చక్కగా సామూహిక జీవనం, ప్రతి ప్రాణిలో పరమాత్మను చూస్తూ వరాహావతారాయ నమః అని ఆ వరాహావతారాలకు నమస్కారం చేసుకుంటూ గడిపారు. ఇలా హాయిగా 12 ఏళ్ళు గడిచాయి. ఒకరోజు ఇతడు ఇంట్లో ఏముంది ఆహారం అంటే, పిల్లలు అన్నారు రోజు ఎంతకాలం ఈ పందులు తింటాం, మధ్య మధ్యలో వేటాడడానికి వెళ్ళవయ్యా బాబు, అడవికి వేటాడడానికి వెళ్ళి మంచి పిట్టల్ని తెచ్చామంటే పిట్టల్ని పొట్టన పెట్టుకుంటే ఎంత బాగుంటుందో, పిట్టలు జింకలు కుందేళ్ళు అవి కూడా తింటాం, రోజు పందేనేమిటి మరీ బొత్తిగా అన్నారట. ఒరే నిజమే రోయ్, నాలిక చచ్చిపోయినట్టుంది రోజు పందిని తిని, అంచేత అడవికి వెళ్ళి పిట్టలు తెస్తానని ఆ రోజు నుంచి పిట్టల్ని జింకల్ని తేవడం మొదలెట్టాడు. ఈ పిట్టల్ని జింకల్ని గుడిసెలో ఓ పొయ్యి వేసి కాల్చుకుని దాని మీద కాస్త ఉప్పు వేసుకుని కేమన్న విరుచుకు తినడం, కళ్ళు తాగుతూ ఉండడం, కళ్ళు మాంసం కళ్ళు మాంసం రెండు చెరో చేత్తో పుచ్చుకునేవారు. ఒక రోజున కళ్ళు విపరీతంగా తాగేశారు వీళ్ళు. తాగేసి పొద్దున్న లేవలేక, నాన్న అడవికి వెళ్ళి మాంసం నువ్వు తొందరగా తీసుకురా, తెగ తాగిన మైకంతో ఉన్నాం, ఆకలిస్తోంది అన్నాడు. మీరందరూ పడుకోండి అని చెప్పిన ఆ పొయ్యి నిప్పు రాజేసి అడవికి వేటకెళ్ళాడు. ఆ నిప్పు రెచ్చిపోయింది, ఆ రాజేసిన నిప్పు ఈ గుడిసె అంటుకుపోయింది. ఆ గుడిసెకి బయట బలమైన తడికి పెట్టాడు వీడు. ఆ తడికికి బయట గొళ్ళెం పెట్టాడు, ఎవడ పడితే వాళ్ళు ఎడకుండా ఉండడానికి. చూస్తుండగా తాగుడు మైకుల్లో ఉన్నారు కదా వీళ్ళు, వీళ్ళకి కూడా పూర్తిగా గుడిసె కాలిపోయేదాకా తెలియలేదు. ఆ గుడిసె కాలిపోయి అతి కష్టం మీద పైనుంచి కప్పు రాలి పడిపోతూ ఉంటే, నిప్పులు మీద పడిపోతుంటే, తాటాకులు పడిపోతుంటే మైకంలో ఉన్న వాళ్ళకి సగం శరీరం కాలేక మెలకు వచ్చింది. అప్పుడు బాబోయ్ బాబోయ్ అని బయటకు వస్తే ఈ తడికి బయటకు గొళ్ళెం పెట్టుంది. ఆ తడిక లాగలేకపోయారు, ఈ తడికి కూడా అంటుకుపోయింది, మొత్తం గుడిసి వాళ్ళ మీద కుప్పకూలిపోయింది. మొత్తం 24 పిల్లలు ఈ చండాలంకన కొంతలతో పాటు పూర్తిగా కాలి బూడిదైపోయారు. ఎముకలు తప్పే మిగల, అస్థిపంజరాలు మిగిలే, మిగతా శరీరం అంతా దగ్ధమైపోయింది. మధ్యాహ్న సమయానికి కప్పు చల్లారింది, నిప్పు చల్లారింది. ఆ చితిలో కాలిపోయిన శవాల యొక్క అస్థిపంజరాలు అలా ఉన్నాయి, ఏదో కొంచెం అక్కడక్కడ పొగలు వేస్తున్నాయి తప్ప చాలా వరకు ఆ పాక చల్లారిపోయింది. మధ్యాహ్న సమయం దాకా వీడు వేటకెళ్ళాడు. ఆ పూట వీడికి వేటలో ఎక్కడేం దొరకల, అతి కష్టం మీద చెట్టు చివరికి ఒక జింక దొరికితే ఆ జింకని కొట్టి భుజం మీద వేసుకుని ఈ పూట జింక మాంసం, దాంతోపాటు కొంత పంది మాంసం, ఎందుకంటే ఒక జింక ఎక్కడ సరిపోతున్న వాళ్ళకి, ఒక్కొక్కడు ఒక్కో జింక తింటారు వాళ్ళు. అలాంటి వాళ్ళకి ఏం సరిపోతుంది, పందులే తప్పదనుకుంటూ వీడు వచ్చేసరికి ఒక్క పంది, తన పిల్లలు ఎవరు లేరు, అందరూ మొత్తం గుడిసెలో కాలి బూడిదైపోయి ఉన్నారు. ఇంకా చూడండి, వీడు ఆ గుడిసె మీద పడిపోయాడు, ఆ నిప్పులు పక్కకి చెల్లా చెదర చేసేస్తూ ఓ పక్కన కాళ్ళు చేతులు కాలుతున్నా సరే ఆ పిల్ల మీద వ్యామోహం, పిల్లల మీద వ్యామోహం. ఎంతో సౌందర్యవతి అయిన, నిజంగా శాస్త్రోక్త రీతిలో పెళ్లి చేసుకున్న చంద్రరేఖ గురించి వాడు ఏడవలేదు. తనకి నిరంతరం వేదాధ్యయనం నేర్పించినటువంటి తండ్రి కోసం ఏడవలేదు, చిన్నప్పటి నుంచి ప్రేమగా పెంచిన తల్లి కోసం ఏడవలేదు, ఈ చండాల స్త్రీ కోసం, ఈ నల్లని స్త్రీ కోసం ఏడ్చాడు. ఎల్లరూ ఎల్లతో ధనములిచ్చి మృగాక్షుల కొండ్రుగాని, ఓ పల్లవ పాణి ఏ పరమ పావనవం శమునిచ్చి కొంటి నీ నల్లని రూపు నిక్కమని నమ్మి ధ్రువం బదిగాక నేడు విద్యుల్లతికాధికాభినయ ధోర్వకమౌట ఎరుంగనక్కట అక్కటా. తెనాలి రామకృష్ణుడి పాండురంగ మహత్వంలో అద్భుత పద్యం అన్నమాట. ఇదే కథను కొద్దిగా పేర్లు మార్పుతూ ఆయన రాశాడు. ఇంచుమించుగా పురాణాల సారం ఒకటే కనుక, ఓ సుందరి, ఈ లోకంలో ఎవడైనా ఆడదాన్ని ఎలా కొంటారు, డబ్బిచ్చి కొంటారు. వేసెళ్ళు కొనేటప్పుడు డబ్బిచ్చి ఆమెని వల్ల వేసుకుంటారు. కానీ నేను డబ్బిచ్చి నిన్ను కొనలేదు, నా పవిత్ర వంశాన్ని అమ్మి నిన్ను కొన్నాను. అంటే నా వంశం తగలెట్టు కొన్నాను, నేను నా వంశాన్ని కూడా పాడు చేసుకుని నిన్ను కొన్నాను. ఎందుకు, నీ నల్లని రూపు నిక్కమని నమ్మి, నల్లని నీ రూపం శాశ్వతంగా నాతో ఉంటుందని, నల్లని సుందరీమణితో నీతో శాశ్వతంగా కామోపభోగాలు అనుభవించవచ్చని, నీవు ఒక్క క్షణం కూడా నన్ను విడిచిపెట్టవని నమ్మకంతో నిన్ను పెళ్లి చేసుకున్నాను. కానీ నా నమ్మకం వమ్ము చేసి వెళ్ళిపోతావా? నీ సౌందర్యం విద్యుల్లతి కాధికాభినయ ధోర్వహమౌట ఎరుంగనక్కట, మేఘంలో మెరుపు తీగలాగా చటుక్కును మాయమైపోతుందని నేను అనుకోలేదు. ఆకాశంలో మెరుపు తీగి వస్తుంది, ఎంతసేపు ఉంటుంది, అలా మెరుపు మెరిసి మాయమైపోతుంది. నువ్వు కూడా నాతో ఇలా క్షణంలో గడిపెడిపోతావా? 12 క్షణం కింద అనిపించింది వాడికి. ఇంత తక్కువ కాలంలో నన్ను వదిలి వెళ్ళిపోతావా? ఏంటంటే బయట ఎవరో చంపేస్తున్నారండి, రన్నింగ్ కామెంటరీ ఎన్నిసార్లు చెప్పినా మాట్లాడద్దంటే వినట్లేదు. మెరుపు ఎంతసేపు ఉంటుంది, అలా మెరిసి మాయమవుతుంది, అలా మాయమైపోతావా అని 12 కాలం మెరుపు తీగిలాగా భావించేట ఆయన. ఎక్కువ కాలం గడపలేకపోయాను. ఆ బ్రహ్మదేవుడికి నీ ఆయువు మీద ఇంత ద్వేషమా? ఈ లోకంలో ఎంతమంది లేరు, వాళ్ళందరినీ చంపక అన్యాయంగా నిన్ను చంపేస్తాడా? అయ్యయ్యో, నీ రూపము, నీ పిల్లలు ఎక్కడైనా ఎవరికైనా దొరుకుతారా? ఇటువంటి భార్య, అటువంటి తనయాలి దొరకరు. ఈ కడజాతి నాతికి మహిదేవుడు చిక్కిన సునన్ రాకకు పోకకు జన పరంపర కెంపగు చూడ్కి చూచి అంబూకృతమాచరించుటకు బుద్ధిదలంక కలంక ముక్త చంద్రాకృతి మించు నీ ముఖమునందు అమృత స్థితి కాంచియుండుట. అసలు నిజంగా రామకృష్ణుడి లాంటి కవులు ఉన్నారనిపిస్తుంది అనమాట. అంత అద్భుతంగా రాశాడు ఆయన ఈ 2 పద్యాలు కూడా. కొంతమంది ఇతన్ని చూచి ఇదేమిట్రా, ఇంత బతుకు బతికి చండాల స్త్రీ చేతికి చిక్కాడు, ఆమె ద్వారా ఇంతమంది పిల్లల్ని కన్నాడు అని నన్ను చూచి అసహ్యించుకున్నారు, నేను పట్టించుకోలేదు. కొంతమంది నేను అటు ఇటు పెడుతుంటే వీడు భ్రష్టుడు, కర్మభ్రష్టుడు, జాతి భ్రష్టుడని ఉమ్మేశారు. అంబూకృతం అంటే 2 అర్థాలు, ఉమ్మేయుట, మొహమ్మద్ ఉమ్మేశారు, నేను పట్టించుకోలేదు. ఇంకోటి ఏంటో తెలుసా, అంబూకృతము అంటే ఈ మనిషిని చూడగానే చీ అని నదిలో స్నానం చేశారట. మన చూడగానే నదిలో స్నానం చేశారంటే అర్థం ఏంటి? మన శవం కింద భావించారని అర్థం. శవాన్ని చూచిన వెంటనే తలారా స్నానం చేయాలని శాస్త్రం. వీడు చచ్చిన వాడితో సమానం పాపాత్ముడు కనుక పాపాత్ముడు చచ్చిన శవంతో సమానమని నన్ను చూడగానే తలారా నీళ్లలో మునిగారు. నేను పట్టించుకోలేదు. ఎన్ని రకాల తిట్లు తిట్టినా పట్టించుకోలేదు. ఎందుకో తెలుసా? మచ్చలేని చంద్రబింబం వంటి నీ ముఖం నుంచి వస్తున్న అమృతాన్ని తాగాను గనక. ఆవిడ ముఖం నల్లగా ఉందిట, ఎక్కడ మచ్చలేదు. తెల్లగా ఉంటే మచ్చ కానీ నల్లగా ఉంటే మచ్చ ఏమిటి అనుకున్నాడు ఆయన. ఆ చంద్రబింబం అంటే పైగా ఆ పోలిక కూడా కళంకముక్త చంద్రాకృతి మించు నీ ముఖమునందు అమృత స్థితి కాంచియుండుటను. ఆవిడ ముఖం చంద్రబింబంలో ఉందిట. ఆవిడ చూస్తే ఆ చూపులు అమృతంలో ఈయన మీద పడ్డాయట, అమృత కిరణాలు అయ్యాయట. ఆ అమృతం తాగి బతికాను. అందుకే ఆ నీ ముఖ చంద్రబింబం నుంచి వస్తున్న అమృతం కాంచి ఉన్న కారణం చేత లోకంలో ఎవడేమన్నకుండా పట్టించుకోలేదు. కానీ నువ్వు కూడా నన్ను అన్యాయం చేసిపోతావా? నువ్వు లేకపోతే ఎలా బతుకుతాను అని తనయాలిని తనయాలిని తలుచుకుని ఏడ్చాడు వాడు. తన ఆలి, తన యాలి అవుతుంది అనమాట. తన యాలిని అంటే అర్థం తన ఆలిని, పెళ్ళాన్ని తలుచుకుని ఏడ్చాడు. రెండోది అర్థం ఏంటి? తనయాలిని, తనయ ఆలి అంటే తనయుల యొక్క సమూహం, పిల్లల యొక్క సమూహం. చచ్చిన పిల్లల్ని తలుచుకుని ఏడ్చాడు. పక్కన కాలిపోయిన పందుల్ని చూచి ఏడ్చాడు. అయ్యో, ఎంతకాలం నుంచి నా పిల్లల్లా మెరిగారు. ఏదో వారానికి ఒకరోజు ఒక పందిని మాత్రమే తినేవాడిని. ఈ మధ్యకాలంలో బయట జంతువులు వేటాడాక నాకు ఆహారానికి ఉపయోగపడిన మీరు కాలిపోయారా? పందుల్లారా, పిల్లల్లారా, పందుల్ని మించిన అందమైన ముఖం కలిగిన ఓ కొంతల అంటూ వీళ్ళందరినీ తలుచుకొని గుండెలు బాదుకున్నాడు. ఒక నెల్లాళ్లపాటు దిగంబరుడైపోయి పిచ్చేళ్ళ తిరిగాట. బట్టలు కూడా ఇప్పేసుకున్నాడు. అంటే వాడు ఏం చేస్తున్నాడో తెలియచేది కాదు, జుట్టిలా పీకేసుకునేవాడు. అయ్యోహో కొంతల కొంతల అని ఆ కొంతల చావు కొంతల ఘాతం అయిపోయిందనమాట. ఈటిపోటు అయిపోయింది దానికి. పిల్లలు గుర్తుకొచ్చినప్పుడు అలా ఏడ్చేసేవాడు. ఎంత దురదృష్ట జీవిని! సంసారం అనేటటువంటి ఒకనొక అత్యద్భుతమైన అమృత భాండంలో ఉన్నాననుకున్నాను, కానీ సంసారం అమృత భాండం కాదని అది సాగరమని ఇప్పుడు అర్థమయ్యింది అనుకుంటూ ఉండగా, ఒకరోజున కృష్ణానదీ తీరంలో గ్రహణ స్నానాని కోసం కొంతమంది మహానుభావులైన క్షత్రియులు అక్కడికి వచ్చారు. రాజులు కొందరు వచ్చారు. ఆ రాజులంతా దిగ్విజయం చేసి అనుకోకుండా కృష్ణానదికి అప్పుడు పుష్కరాలట. అప్పటికి అతని భార్య చచ్చిపోయి ఒక మాసం దాటిపోయింది, పిల్లలు చచ్చిపోయి మాసం దాటిపోయింది. ఆ సమయంలో పిచ్చేళ్ల వీడు నదీ తీరంలో తిరుగుతూ ఉండగా మహారాజులంతా వచ్చి సంకల్పం చెప్పుకుని నీళ్లలో స్నానం చేస్తున్నారు. సంకల్పం వినగానే వీడికి మళ్ళీ బుర్ర పనిచేసింది టండోయ్. ఆ సంకల్పం సంస్కృతంలో ఉంటుంది, అది వేదంలో ఒక భాగం కదా. అది విన్నాడు, మాధవ నామస్మరణ విన్నాడు. అన్నిటికీ మించి వాళ్ళంతా స్నానం చేస్తూ సంధ్యాంతర్పయామి, గాయత్రీంతర్పయామి, బ్రాహ్మీంతర్పయామి, నిమృజీంతర్పయామి అనగానే ఈ నాలుగు పదములు వీడికి జ్ఞానోదయం కలగజేశాయి. ఓహో, నిరంతర సంధ్యావందన దీక్షతో గడిపిన పురంధర స్వామయ్యాజి కొడుకుని మాధవుణ్ణి కదా, ఇక్కడున్నానేమిటి, గుడ్డలేవి అని ఆ పక్కనున్న ఒక చెత్తగుడ్డని కట్టేసుకున్నాడు ముందు నడుముకి. అప్పుడు వాడికి జరిగిందంతా గుర్తొచ్చింది. ఇప్పుడు కొంచెం వీడికి మెరుకు వచ్చిందనమాట. పిచ్చి వదిలింది, పిచ్చి తల్లోంచి మోకాల్లోకి దిగింది. అప్పుడు వాడు ఒక్కొక్క సంఘటన గుర్తుకు తెచ్చుకున్నాడు. అయ్యా, ఎంత భయంకర మహాపాపం చేశాను, సంధ్యావందనము తప్ప మరొకటి ఎరగని మా నాన్నకి కొడుకునై పుట్టి, యజ్ఞములు చేశాక యజ్ఞములో నుంచి వచ్చిన సోమరసం తాగే సోమయాజి కొడుకునై పుట్టి కళ్ళు ఫుల్లుగా పుచ్చుకున్నానా, చండాలాంకన సంభోగం చేశానా, పిల్లల్ని కన్నానా, పవిత్ర సువర్ణముఖి తీరాన్ని విడిచిపెట్టి ఇక్కడ గుడిసి వేసుకుని బతికానా, పందుల్లో పంది కింద బతికానా, చివరికి తినరాని మాంసాలనే తేడా లేకుండా అన్ని రకాల మాంసాలు తినేశాను. ఒక్కొక్కప్పుడు శవాలను తీసుకొచ్చి శ్మశానంలో పాతి పెట్టే శవాలను కూడా వాడు ఆవిడ పట్టుకొచ్చేసి వండేసింది, అది తినేశాడు. అవన్నీ గుర్తుకొచ్చాయి. ఇంకా వాడికి ఏడుపు వచ్చేసింది, పశ్చాత్తాపం కలిగింది. ఏదో దేవుడు అనుగ్రహించే రోజులు వచ్చితే చేసిన పాపాలకి ప్రతి వ్యక్తి ఎప్పుడో ఒకప్పుడు పశ్చాత్తాపం పొందుతాడు. మనం చేసింది తప్పని తెలియకుండా ఉంటుందా? ఏదో ఒకనాడు మనస్సు చెబుతుంది మనకి. గురుతరంబగు బ్రహ్మకులమునందు జనించి కోరి చండాలిని కూడి ఘోర పాపంబు చేసితి పతిత పావనుడైన శ్రీహరి నన్ను రక్షింపవలయో అనుచు పశ్చాత్తాపమున బొందుతరి. ఎంత గొప్ప వంశంలో పుట్టాను, ఎటువంటి ధర్మ కార్యాలు చేశాను, ఎటువంటి చదువు చదువుకున్నాను, ఎంత గొప్ప ఇల్లాలు నాకు వచ్చింది. అవి విడిచిపెట్టి నేను చేసిన పాపములు ఒకటా రెండా సముద్రంలో కెరటాలు లెక్కెట్టచ్చు, నా పాపాలను లెక్క పెట్టలేము. వాహనం వెడుతున్నప్పుడు ఆ వాహనం నుంచి వచ్చే ధూళి కణములైనా లెక్క పెట్టచ్చు, నా పాపాలు లెక్క పెట్టలేము. ఆకాశంలో నక్షత్రాలైనా లెక్కెట్టచ్చు, నా పాపాలు ఇన్ని అని లెక్క పెట్టలేను. ఇప్పుడు ఈ పాపానికి ఏం చేయను అనుకుంటూ ముందు స్నానం చేసి శరీరాన్ని కాస్త చల్లవరుచుకుందామని ఈ మహానుభావులైన రాజులు స్నానం చేస్తూ ఉంటే ఆయన కూడా అందులో దిగి స్నానం చేశాడు. అప్పుడు వాళ్ళు పాప వీడు ఎవడో పిచ్చాడులా ఉన్నాడు అనుకుని, ఒరే నాయన సంకల్పం చెప్పుకోకుండా ఇది పుష్కరం కనుక స్నానం చేయకూడదు, పుష్కర కాలంలో సంకల్పం చెప్పుకో అని వాళ్ళంతా బాగా చదువుకున్న పండితులైన రాజులు వాళ్ళు, అందుకని సంకల్పం చెప్పారు వీడికి. నీ పేరు చెప్పంటే పేరు అన్నట్ట. పోన్లేరా నీ పేరు కూడా మర్చిపోయినట్టున్నావు, వాళ్ళు ఎవడవైతేనేలే, నేను మేము నీకు ఎందుకో నిన్ను చూస్తే మాధవుడు అని పేరు పెట్టాలనిపిస్తుంది, నీకు మాధవనామం పెడుతున్నావు అన్నారట. అప్పుడు వీడికి నిజంగా నా పేరు మాధవుడు అని గుర్తుకొచ్చింది. అంటే వాడి పేరు కూడా మర్చిపోయేవాడు. కొంతకాలం పోతే ఏముంది, అందువల్ల తాగుడు మైకంలో ఆవిడతో తిరగడంలో అసలు వీడి కులం గోత్రం పేరు అన్నీ మర్చిపోయాడు. గోత్రం ఏమిటో వాడు గుర్తులేదు, కానీ వీళ్ళు మాధవ అనగానే ఆ మా నాన్న మాధవ అన్నాడు కదా అని గుర్తొచ్చింది. అంటే అనుకోకుండా మళ్ళీ ఆ దిగ్విజయం చేసిన రాజులు ఇతనికి మాధవనామం పెట్టి వాళ్ళు సంకల్పం చెప్పి స్నానం చేయించారు. నువ్వెవడం అంటే వాడు ఏం మాట్లాడేవాడు కాదట, మాట్లాడలేను నా వల్ల కాదు అన్నాడు. సరే ఓ పని చేద్దు కానీ, నువ్వెవడమో మాకు తెలియదు, కానీ ఆఖరికి మాడిపోతున్నావు, గ్రహణ స్నానం చేసిన తర్వాత మేము సహజంగా ఎవరికైనా ఏదో ఒకటి అన్నం పెడతాం, అందున ఇప్పుడు పుష్కరాలు జరుగుతున్నాయి, పుష్కర స్నానానంతరం తప్పక ఎవడోడికి అన్నం పెట్టాలి. వాడు ఎవడైనా పర్వాలేదు, ఆకలితో ఉన్నటువంటి వ్యక్తి విష్ణుస్వరూపుడని దత్తాత్రేయుడు చెప్పాడు. దత్తాత్రేయుడు మార్కండేయ పురాణంలో ఒక ముక్క చెప్పాడు, ఏమని, అతిథిన్ కాల సమాగతున్ ఘన బుభుక్షార్తున్ పతిశ్రాంతునాతత మార్గోత్తత ధూళిధోసరిత గాత్ర సేద బిందూత్కరాన్వితున జ్ఞానకులాభిధానుగని మహాత్మున్ విప్రున్ విష్ణుంగామతి నుంచి అతనికి భోజనం బియ్యగా వలయు. వేళకి ఆకలితో ఉన్నటువంటి వ్యక్తిని వాడెవడైనా, వాడు కులమడక్క మతమడక్క శీలమడక్క గోత్రమడక్క, ఆకలితో ఉన్నావు గనక నువ్వు విష్ణువి, నువ్వెవడమైనా నాకు అనవసరం అని ఆ వ్యక్తిని విష్ణువుగా భావించి అన్నం పెట్టి తీరాలని దత్తాత్రేయుడు మార్కండేయ పురాణంలో మదాలస చరిత్రలో చెప్పాడు. అందువల్ల జ్ఞానులు ఎప్పుడూ కూడా ఈ పుష్కర స్నానాలు లేక గ్రహణ స్నానాలు ఇలాంటివి అయినప్పుడు పేదవాడు ఎవడైనా సరే వాడి కులమతాలు అడక్కడు, వాడి భిక్షాపత్రులే అన్నం పెట్టాలి, ఏదో తోచిన దానం చెయ్యాలి. నువ్వు ఆకలికి మాడిపోయిన వ్యక్తిలా కనపడుతున్నావు, బట్టలు కూడా సరిగ్గా లేనటువంటి వాళ్ళలా కనపడుతున్నావు, ఇదిగో మేము కట్టుకున్న పుట్టాల్లో ఒక పుట్టం ఇస్తాం ఈ బట్ట కట్టుకో అని వాళ్ళు వెలిసిపోయిన ఒక పట్టు వస్త్రం ఇచ్చారు. వీడు ఎవడో సామాన్యుడు అనుకుని వాడు ఆ బట్ట కట్టాడు. స్నానం చేసి మేము అన్నం వండుకుంటాం, కాసేపు అక్కడ కూర్చోమన్నారు. వీడు దూరంగా కూర్చున్నాడు, ఎందుకంటే నేను ప్రశ్నండి ఇప్పుడు వాడిని పాడు చేయడం ఎందుకని దూరంగా కూర్చున్నాడు. వాళ్ళు హరినామస్మరణ పరాయణులు గనక గోవింద 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 అనుకుంటూ కృష్ణాతీరంలో పుష్కర సమయంలో పవిత్ర అన్నం వండుకున్నారు. ఆ వండిన అన్నం వాళ్ళు తిన్నారు. గిన్నెలో మిగిలిపోయిన అన్నాన్ని ఇదిగో నువ్వు వడ్డించుకో అన్నారు. వాడు ఆకు తెచ్చుకుని వాళ్ళు తినగా మిగిలిన శేష అన్నాన్ని భక్షించాడు. వారు భక్షించి పారవయించినట్టు ఎంగిలి దినిచు. ఒక అన్నాన్ని శేష అన్నాన్ని ఎంగిలి అంటారు. ఒక వ్యక్తి ఒక గిన్నెతో అన్నం వండుకుని తాను తినగా మిగిలిన అన్నాన్ని ఇతరులకు ఇస్తే దానికి శేష అన్నము లేక ఎంగిలి అన్నము అని పేరు. సాధారణంగా గురువులు తిన్నాక ఆ పాత్రలో ఉన్న అన్నం తింటే అది చాలా పవిత్ర అన్నం కింద లెక్క. అందుకే పూర్వం ఏం చేసేవారు, మన ఇంటికి ఎవరైనా పండితులు గురువులు వస్తే అన్నం గిన్నె వారి దగ్గర పెట్టి అందులోంచి వారికి వడ్డించి ఆ మిగిలిన అన్నం వాళ్ళు ప్రసాదంగా తినేవారు. ఇంకా దానికంటే గొప్ప యజ్ఞం మరొకటి లేదు. కానీ తాము తిన్నాక మిగిలిన సగం అన్నం గురువుకి పెట్టకూడదు, ఎందుకంటే గురువు గారు తినగా మిగిలినది ప్రసాదం అవుతుంది, మనం తినగా మిగిలినది అయితే మాత్రం ఎంగిలితో సమానమది. అంటే గిన్నెలో వడ్డించుకోగా మిగిలింది కూడా ఎంగిలంటే ఇంక ఇవాళ చేత్తో కంచాలు పట్టుకుని ఆ చేత్తో తింటూ వడ్డించుకుంటున్న ఈ బఫే తినేవాళ్ళు ఏమైపోతారో ఆలోచించండి. అంత భయంకర పాపం మరొకట్లేదు ఈ సృష్టిలో. నేను చెప్పలా, యమధర్మరాజు గారు చెప్పాడు చేత్తో కంచం పుచ్చుకుని అన్నం తిన్నవాళ్ళ చేతులను ఖండిస్తాను అని. అప్పుడు ఆ ఖండిస్తున్నప్పుడు యమలోకంలో అయ్యో గురువుగారు చెప్పారు వినలేదు, ఆయన మీద కోపం వచ్చి ఆయన తిట్టాం ఇప్పుడు అనుభవిస్తున్నాం అనుకుంటారట. అప్పుడు ఉపయోగం లేదుగా. కాకపోతే ఒక చిన్న భాగ్యం ఒకటి ఇచ్చాడు ఆయన. ఎవరైనా నిలబడి కంచాలు చేత్తో పట్టుకుని ఈ బఫే అనే పేరుతో వడ్డించుకు తింటే ఆ పాప ప్రాయశ్చిత్తం ఏమిటి, మహానుభావుడైన పండితుడికి స్వయం పాక దానం చేస్తే ఆ పాపం పోతుంది, స్వయం పాక దానం చేస్తే ఆ పాపం పోతుందిట. అది కూడా ఇంటికి వెళ్ళి వాళ్ళ, మన ఇంటికి పిలిచో లేకపోతే ఆయన ఉన్న చోటకి వెళ్ళడం కాదు, ఆయన ఏ ఇంట్లో ఉంటే ఆ ఇంటికే వెళ్ళి దానం చేయాలి. ఏమంటే మా ఇంటికి వస్తారా, స్వయం పాకం ఇస్తాను, మా ఇంటికి వస్తేనే దానం చేస్తాను, మా ఇంటికి రాకపోతే మీకు ఇవ్వనండో అంటే మళ్ళీ మొదలవుతుంది పాపం. ఆయన అంతటా ఆయన తను మనం పిలిస్తే కానీ పిలవక కానీ ఇంటికి వస్తానంటే అది వేరే విషయం, కానీ మన ఇంటికి వస్తేనే దానం చేస్తానంట మహాదోషం అనమాట. అందుకే కొన్ని విషయాలు అడగకూడదు, కొన్ని ఉన్నాయి. అందుకే నేను మీ మీద ఉన్న అభిమానంతో వాడ చెబుతున్నాను, నువ్వు మా ఇంట్లోనే తినాలి, మా దగ్గరే తినాలని అనకూడదట. నీ భోజనం ఆయన చేస్తున్నాడా లేదా చాలంతే. వారి నియమ నిష్టల్ని మనం భంగం చేయకూడదని ఒక శాస్త్రం. నశ్రేయో నియమం వినా, నియమము లేనిదే శ్రేయస్సు లేదు. ప్రతి వ్యక్తికి కొన్ని నియమాలు ఉంటాయి, అవి ధర్మము, నిజధర్మము, మార్గధర్మము, ఆపద్ధర్మము అని నాలుగు రకాలు. మా ఇంట్లో ఉంటే కఠోర ధర్మం, ఇంకా ధర్మాన్ని ఎప్పుడు ఉల్లంఘించకూడదు. ఇంకా నిజధర్మం అని ఉంటుంది, పొరుగురు వెళ్ళినప్పుడు అప్పుడు ఇంట్లో ఉన్న కఠోర ధర్మం కాకుండా నిజధర్మాన్ని అవలంబించాలి. అయ్యా నాకు మా ఇంట్లో ఉన్నప్పుడైతే వస్తువు తిన్ను, కానీ మీ ఊరు వచ్చాను కనుక ఈ వస్తువు తినడానికి ఇష్టపడతాను, కానీ నాకు కొన్ని నియమాలు ఉన్నాయి, ఈ నియమం ప్రకారం తింటానని చెప్పచ్చు అన్నమాట. ఇంకా మార్గధర్మం, దారిలో ప్రయాణం చేస్తున్నప్పుడు కంచం చేత్తో పట్టుకు తినచ్చు, అప్పుడు అది బఫే కాదు, అప్పుడు ఎముడు చేతులు నరకడం, ఎందుకని మార్గం కనుక. ఇప్పుడు పాపం ఒక ఆవిడకి మోకాళ్ళు నొప్పులు, కింద కూర్చొని అన్నం తినకపోతే పాపం, కానీ అది రోడ్డు, రోడ్డు మీద కింద కూర్చోలేదు, అలాగని కూర్చోకుండా తినపోతే పాపం. కూర్చోవడానికేమో ఇంట్లోలాగా బల్లలు అవి ఉండవు, అది మార్గం. అటువంటిప్పుడు నిలబడి తింటే అప్పుడది శ్రేయోధర్మమే, మార్గధర్మం ధర్మమే, దానివల్ల నష్టం లేదు, శాస్త్రానికి అదేమీ నిషిద్ధం కాదు, విరుద్ధం కాదు. మార్గధర్మం చాలా మంచి చెప్పాను కదా, దానికి అధ్వాన్నం అని పేరు. రైల్లో ప్రయాణం చేస్తున్నప్పుడు ఆ సీటు మీద పెట్టుకు తింటావు తప్పదంతే, ఇంకా అక్కడ ఏం తిన్నా పర్వాలే. ఇంకా ఆపద్ధర్మం అని ఉంటుంది. ఆపద్ధర్మం అంటే ఏమిటనమాట, ఎక్కడ పడితే అక్కడ తినకూడదని నియమం పెట్టుకున్న కొందరు ఉన్నారు, అవునా? ఎవరి చేతి భోజనం పెడితే వాళ్ళు తినరు. ఒక్కొక్కప్పుడు వారం రోజుల పాటు తిండి దొరకల, గోదావరికి వరద వచ్చి మొత్తం అంతా చుట్టుముట్టేసింది, ఇక్కడ తిండి లేదు, తినకపోతే చచ్చిపోతాడు. అప్పుడు ఎవడో పట్టుకొచ్చి పులిహార ప్యాకెట్ ఇచ్చాడు అనుకోండి, వాడు నోట్లో పెట్టాడండి తినేయటమే, దానికి ఆపద్ధర్మం అంటారు. విశ్వామిత్రుడు కుక్క మాంసం తిని ప్రాణం నిలబెట్టుకుని తర్వాత తపస్సు చేశాడు. అసలు నువ్వంటూ ఉంటే కదా, నీ శరీరం నిలబడితే కదా ధర్మం నిలబడుతుంది, అప్పుడు ఆపద్ధర్మమే. వారం రోజుల పాటు రైలు మధ్యలో ఎక్కడో ఇరుక్కుపోయి అక్కడ తిండి లేకుండా ఉన్నప్పుడు అప్పుడు ఎవడేం పెట్టినా తినవలసిందే, వాడు ఏ చేత్తో పెట్టినా తినవలసిందే. ఇలా ముక్కు చీదేసి ఆ చేత్తో నోట్లో పెడితే అబ్బబ్బబ్బా ఎంత బాగుందండి జంతిక పుల్ల పుల్లగా అని తినేటమే, అక్కడ ఆపద్ధర్మం. అందువల్ల ఈ ధర్మములన్నీ కొంచెం సూక్ష్మమైనవి, తెలుసుకుని చెయ్యాలి. ఇతడు వాళ్ళు తినగా మిగిలినటువంటి కొండలో ఉన్న ఆ శేషాన్నాన్ని, ఆ ఎంగిలన్నాన్ని భక్షించాడు. అప్పుడు వాళ్ళు అన్నారట, ఒరే నాయన నువ్వెవరో సరిగ్గా మాట్లాడలేకపోతున్నావు, ఏడుస్తున్నావు చిటికీ మాటికి, ఇక్కడ నీకు ఎవరూ లేరా అంటే అని తలవు పెట్ట, ఎవరూ లేరన్నట్టుగా. మేము యాత్ర చేయడానికి బయలుదేరాం, యాత్రికులం, భూమండలంలో ఉన్న పుణ్యక్షేత్రాలన్నీ తిరుగుతున్నాం, ఉత్తర భారతం నుంచి వచ్చాం, వెంకటాచలానికి ఎడుతున్నాం, సువర్ణముఖి స్నానం చేసి కాళహస్తీశ్వర దర్శనం చేసుకుని ఆ తర్వాత సప్తగిరులకు వెళదాం అనుకుంటున్నాం, నువ్వు కూడా మాతో వస్తావా అనగానే, ఏడు కొండలకు ఎక్కడి నుంచో వస్తున్నారు వీళ్ళు, నేను కాళహస్తిలో ఉండి పక్కనే ఉన్న వెంకటాద్రికి వెళ్ళలేదు, కాళహస్తిలో ఉన్న స్వామిని కూడా తిరస్కరించి భ్రష్టుండై పారిపోయి వచ్చాను అని అన్నీ గుర్తుకొచ్చాయి కదా, అందుకని వస్తానన్నట్టుగా తలువు పెట్ట. మౌనంగానే వస్తావా అంటే, ఎక్కువ భాగం మౌనంగా ఉంటానండి, మాట్లాడడం వచ్చు కానీ ఇప్పుడు మాట తడబడుతోంది, నేను ప్రస్తుతం సరిగ్గా పలకలేకపోతున్నాను, మీకు సేవ చేస్తానండి, మీరు అంగీకరిస్తే మీ బట్టలు ఉతికి పెడతాను. మహానుభావులైన తీర్థయాత్రలు చేసే వాళ్ళకి బట్టలు ఉతికి పెట్టినా, వాళ్ళ కాళ్ళకి సేవ చేసినా, వాళ్ళు అన్నం తిన్నాక మిగిలిన ప్రసాదం తిన్నా, దానివల్ల చేసిన కొన్ని భయంకర పాపాలు పోతాయి. నేను చేసిన పాపాలు ఇప్పుడు చెబితే మీరు అసహ్యించుకుంటారు కాబట్టి చెప్పను, నా పాపాలు పోవడానికి మీతో వస్తానడు కానీ రమ్మన్నారు వాళ్ళు. వాళ్ళ కావిడి మోసేట, ఆ మహానుభావులైన రాజుల యొక్క కావిడి మోసాడు. దారి పొడుగుత మజిలీలు చేసుకెళ్ళినప్పుడు వాళ్ళకి బట్టలు ఉతికి పెట్టాడు. అసలు ఎప్పుడు కూడా గురువుగారికి బట్టలు ఉతికి పెడితేనండి ప్రయాణంలో అంత పుణ్యం మరొకటి ఉండదు. అలాగని ఇప్పుడు అందరూ నా మీద పడి నా బట్టలు అడిగితే, ఇప్పుడు చోట అలా జరిగింది, పురాణం జరుగుతూ ఉండగా గురువుగారికి బట్టలు ఉతికితే మంచిదన్నాను, ఒక ఆవిడ పరిగెత్తుకొచ్చి పురాణం అవ్వకుండానే ఈ లాల్చి ఇప్పు పట్టుకుపోయింది, లాల్చి కాబట్టి సరిపోయింది, ఈ పంచి పట్టుకుపోలేదు కనుక. పరమభక్తి కలిగినటువంటి వాళ్ళకి ఏదైనా చెప్పాలంటే ఇదో భయం అయిపోతుంది అనమాట. ఏదైనా చెబితే మంచిదంటే ఇంకా ఆన్ ది స్పాట్ ఆచరణలో పెట్టేస్తారనమాట. కూర్చుని ఉండగానే నిజంగా జరిగింది ఇంద్రియ అబద్ధం అట్లా గురువుగారు. ఆ మాత్రం లోపల అంతర్వస్త్రాలు ఉంటాయి కదండి, ఈ పై వస్త్రాలు ఇచ్చేయండి అని కండువా ఒకళ్ళు, లాల్చి ఒకళ్ళు, ఇదిగో బనీన్ నాదని ఒకళ్ళు, పంచి ఒకళ్ళని పంచేసుకుని మరీ పట్టుకుపోయారు. పంచులు కూడా పంచు పట్టుకుపోయారు. మీరు పుణ్యాత్ములు, ఇప్పుడేం పట్టుకెళ్ళరు, నేను ఇస్తేనే ఉతికి పడతారు. పురాణంలో కొన్ని ఏం చెప్పినా ఏం చెబితే ఏం ఇబ్బంది వస్తుందో తెలియనట్టుగా ఉన్నటువంటి కొందరు భక్తుల వల్ల ఇబ్బంది వస్తుంది కానీ, లేకపోతే ఇలాంటి జ్ఞానుల కోసం కాదు అది. మొత్తం మీద ఇలాంటి ఉతికి పెట్టడం చాలా మంచిది, పాదసేవ చాలా మంచిది. ఇవన్నీ వాళ్ళకి చేశాడు. దేహాభిమాన దంభముల వీడి అని 76వ పద్యంలో రాశారు. తన శరీరం మీద అభిమానం విడిచిపెట్టాడు, అహంకారం విడిచిపెట్టాడు, సేవ చేశాడు, వీళ్లతో వెళ్ళాడు, సువర్ణముఖి స్నానం చేశాడు. అక్కడ ఉన్నటువంటి కాళహస్తీశ్వర స్వామి వారిని జ్ఞానప్రసూనాంబరి చూచాడు, భక్తితో వారికి నమస్కరించాడు. ఎంత గొప్ప లింగం అండి అది ఆ వాయులింగం అంటే. వాయులింగ స్మరదర్పభంగ ధవళాంగ శ్రీకాళహస్తీశ్వర. ఆయన వాయులింగ స్వామి, మన్మథ గర్వం సర్వం ఖర్వం చేసిన స్వామి. ఆ కాళహస్తీశ్వరుడికి భక్తితో అభిషేకం చేస్తూ ఉంటే వాళ్ళంతా ఈయన బయట నుంచి చూశాడు, లోపల కళ్ళకుండా దర్శనం మాత్రమే చేసుకున్నాడు. వీడికి ఆ అర్హత ఎప్పుడో పోయింది కనుక మంగళహారతి కళ్ళారా చూచాడు. ఆ లింగం యొక్క గొప్పతనాన్ని, కాళహస్తీశ్వర లింగ మహాత్మ్యాన్ని కాళహస్తీశ్వర మహాత్మ్యంలో ప్రారంభంలోనే ధూర్జటి కవీంద్రుడు అద్భుతంగా చెప్పాడు. శ్రీ విద్యానిధియై శ్రీ విద్యానిధియై మహామహిమచే చెన్నై వశిష్ఠాజలోతావాతాశన సామజాటవిక గోత్రా దేవనత్కీర రాజీవాక్షి యుగ యాదవాధిపులకు శ్రేయస్కరం వైన ఆర్యవామాంగము దివ్యలింగము మదీయాభీష్టముల్ సల్పెడిల్. అక్కడున్న లింగం సగం పార్వతితో కూడిన లింగం అంటే అర్ధనారీశ్వర లింగం అని పేరు. అటువంటి ఆర్యావామాంగం దివ్యలింగం నా కోరికలు తీర్చుగాక. ఆ కాళహస్తీశ్వర లింగం శ్రీ విద్యానిధి, శ్రీ విద్యకి అదే నిధి. ఆ లింగానికి నమస్కారం చేస్తే మనం శ్రీ విద్యలో ఆరితేరతాం. లోకంలో శ్రీ విద్య అనే సంప్రదాయాన్ని చాటి చెప్పిన లింగం అది, మహామహిమకి ఆలవాలం అది. వశిష్ఠ మహర్షి 100 మంది కొడుకులు ఉండేవారు ఆయనకి. ఆ 100 మందిని విశ్వామిత్రుడు చంపితే బాధ తట్టుకోలేక అక్కడికి వచ్చి శివుణ్ణి తపస్సు చేసి మెప్పించి మళ్ళీ కొడుకుల్ని తిరిగి పొందాడు. ఆ 100 మంది కొడుకుల్ని తిరిగి ఆయనకి ఈశ్వరుడు బతికించిచ్చాడు. అందుకని వశిష్ఠుని చేత పూజలు అందుకున్న లింగం అది. బ్రహ్మదేవుడంతటి వాడు మహాపాపం చేశాడు సరస్వతిని కామించి, ఆ పాప ప్రాయశ్చిత్తానికి అక్కడికి వచ్చి తపస్సు చేశాడు. లోత సాలెపురుగు అక్కడ ఆయనకి గూడల్లింది. ఆయన పేరు మీదుగా, సాలెపురుగు పేరు మీదుగా ఆయన శ్రీ అని పేరు పొందాడు. వాతాశన గాలినే భక్షించేవి పాములు, కాళం అన్నమాట. లోత వల్ల కాళహస్తీశ్వర స్వామివారికి శ్రీ అని పేరు వచ్చింది. ఓ పాము ఒక ఏనుగు స్వామివారిని రోజు పూజించేవి. అందులో పాము రోజు తన నెత్తి మీద ఉన్న మణులు ఆయన మీద వేసి పూజించేది. ఓ ఏనుగు అక్కడికి వచ్చేది, ఆ మణులు పక్కకు తోసేది, తొండంతో రకరకాల పత్రి పుష్పాలు తెచ్చి ఈశ్వరుని పూజించేది. మళ్ళీ పాము వచ్చింది, నేను అమూల్యమైన పాతాళలోకం నుంచి తెచ్చిన నా శిరోముడులతో ఈశ్వరుని పూజిస్తే ఏ దౌర్భాగ్యుడో ఈ మణులు పక్కకి తోసేసి పువ్వులు వేస్తున్నాడు, ఆకులు వేస్తున్నాడు, ఈ పిచ్చి పిచ్చి ఆకులతో పూజ చేస్తున్నాడు అని వాటిని తోసి ఇది మళ్ళీ మణులు పెట్టేది. పాపం మళ్ళీ ఏనుగొచ్చి చిచ్చి ఎవడో ఈ పత్రి పుష్పాలు తోసేస్తున్నాడు, రాళ్ళు పెడుతున్నాడు దౌర్భాగ్యుడు, దాని దృష్టిలో రాయి, దానికి విలువ తెలియదు కదా అని ఆ రాళ్ళు తోసేది. ఈ రెండింటికి మధ్యలో ప్రచ్ఛన్న యుద్ధం జరిగింది. పాము చేసిన పూజని ఏనుగు మెచ్చేది కాదు, ఏనుగు చేసిన పూజని పాము మెచ్చేది కాదు. ఈ రెండు పగబట్టాయి. ఒక రోజున పాము ఏం చేసింది, ఏమైనా శత్రువుని చంపి తీరాలి, ఆ దౌర్భాగ్యుడు ఎవడో శివ పూజని పాడు చేస్తున్నాడని పత్రిని తొలగించకుండా ఆ పత్రిలో సూక్ష్మ రూపంతో దాక్కుంది. పాపం ఏనుగు ఏం చేసింది, రోజులాగే వచ్చింది, అమ్మయ్యా ఇవాళ నా పూజలాగే ఉందిరా బాబు అనుకుందిట. సుండాలంబు కరంబు దాప పనిరాజున్ మెచ్చిన పూజ భర్గుండి వేళనను గ్రహించనని ముక్కొంగోళ్లలో నెక్కి యొద్దండ క్రీడ తదీయ కుంభకుహర ధానంబునంజేరి. అమాంతంగా తొండవల చాచగానే ఏం చేసింది పాము, అమ్మయ్య ఎన్నాటికి శత్రువు దొరికాడురా, ఈ ఏనుగన్నమాట ఈ రాళ్లు తొలగిస్తున్నది అని అమాంతంగా తొండంలోంచి లోపలికి వెళ్ళిపోయింది. ఆయన అనుకున్నాడు గజరాజు ఇవాళ ఈశ్వరుడు నా పూజ మెచ్చుకున్నాడు అందుకే రాళ్లు పెట్టకుండా నా పత్రిక్కడే ఉంచాడు అని సంతోషంతో తొండం ఆయన తాపాడు. ఆ తొండం లోపలికి పాము వెళ్ళిపోయింది, వెళ్ళిపోయి కుంభస్థలంలో చేరిపోయి ఓ గిర్రం తిరిగిపోయి నానా రకాలుగా ఏడిపించేసింది. పాము లోపలికి వెళ్ళి గిరగిరా తిరుగుతుంటే ఏమైపోతుందండి, అది తట్టుకోలేక అరిచింది, గీ పెట్టింది, సువర్ణముఖి నదిలోకి వెళ్ళింది, ఆ నీళ్లు తొండంతో తీసుకుని మొత్తుకుంది, జల్లింది, కొట్టుకుంది, ఎన్ని చేసిందో, ఎంత గీ పెట్టినా పాము మాత్రం బయటికి రావట్లా. దాంతో ఇక నాకు చావు తప్పదు అనుకుందట. ఏనా చొచ్చుట తప్పదిప్పుడు ఉమాధీ సోపు కంఠం తానుంజావక నన్ను చంప ఉరగేంద్రం బెక్కుడే, నాకు ఇక చావు తప్పదు, ఇవాళ ఈ శివ సన్నిధానంలో నేను చచ్చిపోతున్నాను, కానీ చచ్చే ముందు పగ తీర్చుకు చావాలి. ఈ పాము నా కుంభస్థలంలో దూరింది, నేను చచ్చానంటే ఆ పాము దెబ్బకి అది మళ్ళీ బయటకు వచ్చి అది బతుకుతుంది. శత్రువుని చంపకుండా మనం చావకూడదు, పాముని చంపకుండా. ఆ పాము చేతిలో నేను చస్తే అది ఎక్కువ, నేను తక్కువ అయిపోతాం, అది గొప్పది, నేను పనికి మాలిన వాడిని అవుతాను. ఇలా దాన్ని నేను విడిచిపెట్టకూడదు. అయినా ఉపేక్షించే కొద్దీ నాకు బాధ, నాకే బాధ, దానికి బాధ లేదు. ఉరగేంద్రం బెక్కుడే నన్ను చంపక, అది మాత్రం నన్ను చంపి అది చావకుండా ఉందంటే అది గొప్పదైపోతుంది కదా, పైగా నాకేమో ఎక్కువ ఎందుకు ఈ బాధ అనుకుని వెంటనే ఏం చేసిందట, ఈ తొండాన్ని చుట్టేసుకుంది, తొండంలోంచి బయటికి రాకుండా, తొండాన్ని గట్టిగా చుట్టుకుని అందులోంచి పాము రాకుండా చేసేసి బంధించినట్టుగా తన తొండాన్ని అమాంతంగా వెళ్ళి ఆ లింగాన్ని ఢీ కొట్టింది. దెబ్బతో కుంభస్థలం పచ్చడైపోయింది. ఆ పచ్చడైపోవడంతో ఏనుగు తెచ్చింది, ఆ మధ్యలో ఉన్న పాము నలిగి తెచ్చిపోయింది. మూఢభక్తితో ఆ రెండూ కూడా శివ పూజ కోసం ప్రాణం విడిచిపెట్టాయి. ఆ చచ్చిన పాముని ఆ ఏనుగుని చూసి జాలిపడి ఎంత భక్తే, భక్తి కోసం చివరికి ఇలా కొట్టుకు తెచ్చిపోతారన్నమాట దీన్ని బట్టి. సర్లే మిమ్మల్ని అనుగ్రహిస్తాను, నాకున్న లక్షణం ఎలాగో బోళాశంకరుణ్ణి కదా అని అమాంతంగా ఆ రెండింటినీ తీసుకుపోయి కైలాసానికి పట్టుకుపోయాడు. వాటి పేరు మీదుగా ఆ స్త్రీ పక్కన కాళహస్తి అని పేరెట్టాడు, శ్రీకాళహస్తీశ్వరుడయ్యాడు. అందుకని ఈ విధంగా లోతా వాతాసన సామజ వీటి చేత పూజలు అందుకున్నాడు. ఆ తర్వాత ఆటవీకుడు అనగా మహానుభావుడు భక్త కన్నప్ప గారు తిన్నాడు, ఆయన వచ్చి పూజించాడు. గోత్రాదేవ ఆ తర్వాత ఈ తిన్నణ్ణి పరీక్షించడానికి మూలకారకుడైన బ్రాహ్మడు, ఆయన పరమ భక్తుడు కదా, అందుకని ఆ భక్తుడికి కూడా మోక్షం ఇచ్చాడు. అంటే సినిమాలు చూడకండి, సినిమాల్లో పురోహితుణ్ణి అర్చకుణ్ణి విలన్ కింద చిత్రీకరించారు కావాలని ద్వేషంతో. నిజంగా ఎక్కడ కాళహస్తీశ్వర మహాత్మ్యంలో మాట వరసకు కూడా అర్చకుడు దుర్మార్గుడు కాదు, ఎంత భక్తుడండి ఆయన. భక్త కన్నప్ప పంది మాంసం పెడుతుంటే ఈశ్వర ఈ పంది మాంసం ఎలా తట్టుకుంటున్నావు, నేను ఇచ్చే పళ్ళు కాదని ఎలా తింటున్నావు అని ఏడిస్తే వాడు చాలా భక్తుడురా అని, అప్పుడు నువ్వు ఈ మూల దాక్కో అని మూల కూర్చోబెట్టి ఆ పురోహితుడిని అర్చకుడిని పరీక్షించి చూసావా, నా కోసం కన్ను కూడా పీకిచ్చాడు, అందుకే వాడి పందిని నేను తిన్నాను, అందుకే వాడు కన్ను అయినా ఇవ్వగలడు పంది మాంసం అయినా పెట్టగలడు కనుకే వాడిని నేను ఆదరించానడు కానీ, అప్పుడు ఆ పురోహితుడు భక్త కన్నప్పను కౌగులించుకుని శివుడి కోసం కన్ను కూడా పీకిచ్చిన పరమ భక్తుడు అన్నట్ట. అప్పుడు మెచ్చుకుని కన్నప్పతో పాటుగా ఈ పురోహితుడిని కూడా యచ్చకుడు కూడా పట్టుకుపోయాడు. అది అసలు కథ. అందుకని ఇక్కడ ఏమన్నారు, గోత్రాదేవ ఆ బ్రాహ్మణుడు కూడా అనుగ్రహించాడు, నత్కీరుడనేవాడిని అనుగ్రహించాడు, రాజీవాక్షియుగ ఇద్దరు వేశ్యులు కాళహస్తీశ్వరుని పూజించేవారు ఆ వాళ్ళని అనుగ్రహించాడు. యాదవ మహారాజు గారు చాలా గొప్పవాడు, శ్రీకాళహస్తిని చాలా కాలం పరిపాలించాడు. ఆ యాదవ మహారాజు గారి పరమ భక్తికి మెచ్చుకుని ఆయనకు కూడా మోక్షం ఇచ్చాడు. ఈ విధంగా ఆ యాదవ మహారాజు గారికి శ్రేయస్కరమైన ఆర్యవామాంగం ఎడవ భాగంలో పార్వతి కలిగిన పరమలింగం కాళహస్తీశ్వర లింగం నా అభీష్టము చెల్లించుగాక, నన్ను అనుగ్రహించుగాక అని దుర్జటి కవీంద్రుడు ప్రారంభకాలంలో ప్రార్థనలో రాశాడు. అందుకే భక్తులు ఎంతో వినయంతో పూజిస్తారు. రేపు 27వ తారీఖు నాడు కాళహస్తిలో రాజగోపుర ప్రతిష్ట ఉంది. ఈ నెల 27వ తారీఖు జనవరి 27వ తారీఖు నాడు చాలా గొప్ప వ్యక్తులు కొద్దిమంది ఉన్నారు ఈ దేశంలో, వాళ్ళని మనం రోజూ తలుచుకోవాలి. పూర్వం తిరుమల తిరుపతి దేవస్థానానికి ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్గా పనిచేసిన ఒక మహాత్ములు ఉన్నారు, ఆయన పేరు పివిఆర్కే ప్రసాద్ గారు, మీరు అందరూ ఎరిగినే ఉంటారు. ఆయన పరమ సాధువు, పరమ భక్తుడు, జ్ఞాని, వెంకటేశ్వరుడి దర్శనం పొందిన వారు పివిఆర్కే ప్రసాద్ గారు. ఆయన కాలంలోనే పురాణాలు అవి బయటకు వచ్చాయి. ఆయన కాలంలో ఎంఎస్ సుబ్బలక్ష్మి గారి చేత అన్నమాచార్య గీతాలు పాడించినవాడు ఆయన. ఆ మహానుభావుణ్ణి రాజగోపురం కాళహస్తిలో పడిపోతే దాని పునఃప్రతిష్ఠా కార్యక్రమాన్ని పూర్తిగా పర్యవేక్షించమని ప్రభుత్వం వారు నియమించారు. ఆయన ఏం చేశారు, ఈ మొత్తం కార్యక్రమానికి యజ్ఞం జరుగుతుంటే రోజు ఒక్కొక్క పండితుడిని పిలిచి సన్మానం చేసి వారి చేత ప్రవచనాలు ఇప్పించారు. 27వ తారీఖు నాడు ఆ ప్రవచన కార్యక్రమం నా ద్వారా చేయిస్తున్నారు. అందుకని ఇక్కడ అవగానే 26న బయలుదేరి రాత్రికి మళ్ళీ నేను కాళహస్తి వెళ్ళాలి. 26 సాయంత్రం విజయవాడలో అదో ప్రవచనం, సాయంకాలం 5 గంటల నుంచి పీడబ్ల్యూడి గ్రౌండ్స్ విజయవాడలో తిరుపతి నుంచి తీసుకొచ్చి స్వామివారిని అక్కడ పెట్టి గొప్ప యజ్ఞం చేస్తున్నారు. అది 7 రోజుల యజ్ఞం. అందులో 6 రోజు సాయంత్రం ప్రవచనం. ఎంత నాకు పరీక్ష ఎలా ఉందో చూడండి. పొద్దున బయలుదేరాలి, సాయంత్రం అక్కడ ప్రవచనం చెయ్యాలి, రాత్రి మళ్ళీ 9:30కి తిరుపతి వెళ్ళి బండి పట్టుకోవాలి, తెల్లవారు అక్కడ దిగాలి, మళ్ళీ 27ని కాళహస్తిలో రాజగోపుర ద్వారం దగ్గర ఈ కార్యక్రమంలో ప్రవచనం చెయ్యాలి, మళ్ళీ పొద్దున బయలుదేరాలి, హైదరాబాద్ వెళ్ళాలి, మళ్ళీ 30వ తారీఖు నాడు పోచంపాడులో ప్రవచనం చెప్పాలి. పోచంపల్లిది రామోజీ ఫిల్మ్ సిటీ దగ్గర ఉంది అక్కడ గుళ్ళో. అక్కడ చాలా గొప్ప భక్తులు పద్మశాలి కుటుంబం వాళ్ళంతా కలిసి ఒక మార్కండేయేశ్వరుడు గుడి కట్టారు. వాళ్ళందరూ సాధుమూర్తులు. ఈ మార్కండేయుడు వీళ్ళందరికీ ఆదర్శమూర్తి. అందుకని మార్కండేయ గోత్రం వాళ్ళకి ఎక్కువ మందికి ఉంటుంది. ఆ గోత్రం యొక్క మహిమ, పద్మశాలి కుటుంబముల యొక్క గొప్పతనాన్ని లోకంలో చెప్పడానికి ఆ రోజు అక్కడ ప్రవచనం ప్రత్యేకంగా పెట్టారు. అంత గొప్ప కార్యక్రమం అది. ఆ కార్యక్రమం చెయ్యాలి, మళ్ళీ రావాలి, మళ్ళీ బయలుదేరి గుంటూరులో ప్రవచనం చెప్పాలి, ఆ తర్వాత చిత్తూరులో వెళ్ళి చెప్పాలి. ఇలా నేను నా లిస్ట్ అంతా చెబితే మీరు హడిలిపోయి ఈ మేం జీవితంలో పురాణం చెప్పమని అంటారు. ఇలా తిరిగి పురాణాలు చెబుతూ ఉంటే ఎప్పుడైనా పొరపాటు నోట్లోంచి ఏదైనా వస్తుందేమో అది పట్టుకుని వాడు గుమ్మ ముందు ధర్నా చేద్దామని కొందరు చూస్తూ ఉంటే అది ఏమన్నా ధర్మంగా ఉంటుందో ఒకసారి ఆలోచించండి. మేము ధర్మ ప్రచారం కోసం బతుకుతున్నాం, ధర్మం కోసమే ధర్మాన్ని ఉద్ధరించడం ఒక నియమం కింద పెట్టుకున్నాం. ఇన్ని కష్టాలు లేకపోతే పడవలసిన అవసరం ఇందులో ఎవ్వరికీ లేదు. కాబట్టి వీలున్నంత వరకు వీలుంటే సేవ చెయ్యండి, సహకారం చెయ్యండి. దీనికి ఆటంకం కలిగించి దానివల్ల మేము ఏదన్నా అంటే కక్ష కట్టి పడగొడతామంటే పడగొడితే పోయే కాలం వస్తే ఉడన పోతాడు. ఇవాళ మీరే కాదు, ఎవడైనా సరే ఏదో సమయంలో పోవలసిందే. ఏ సృష్టిలో అంతా కట్టగట్టుకుని ఇక్కడ ఎవడు ఉంటాడు కదా. ఎవడైనా ఏదో ఒకనాడు శరీరం విడిచిపెట్టవలసిందే. కానీ ధర్మాన్ని నిలబెట్టారా సుఖంగా వెళ్ళిపోతాం, యహం ఉంటుంది, పరం ఉంటుంది. ధర్మాత్ములు పడగొట్టారా దానికి తగిన ఫలితం ప్రతి వ్యక్తి పొందుతారు. శ్రీకృష్ణుడి కొడుకు సాంబుడు అనేవాడు సప్త ఋషుల దగ్గరికి వెళ్ళి గర్భవతిని నేను, నాకెవరు పుడతారంటే మీ వంశాన్ని నాశనం చేసే ముసలం పుడుతుందని శాపం వచ్చింది అక్కడ. కాబట్టి సప్త ఋషులు తొలగిడితే ఏమైంది, భ్రష్టత్వం వస్తుంది. పరమాత్ముడు కూడా, ఋషులంటే నాకు ఇష్టం, వాళ్ళు మహాత్ములు, ఆ పండితులను అవమానించారు కనుక మీ చావు మీరు చావండి అన్నాడు. పరమాత్ముడు రక్షించలేదు చూసారా. కృష్ణుడు అంతటి పరమాత్ముడు తలుచుకుంటే గురువుగారు కొడుకుని బతికించాడు, సాందీపుని కొడుకుని, కానీ వీళ్ళని బతికించాల సొంత కొడుకుల్ని బతికించలేదు. ఎందుకని, తప్పు చేశారు అనుభవించండి అన్నాడు ఆయన. భగవంతునికి పక్షపాతం లేదు, స్వపరభేదం లేదు, అందరూ ఒకటే ఆయనకి. కాబట్టి మనం ఏం చేయాలి, ధర్మరక్షణకి వీలున్నంత వరకు ఎప్పుడు చేయూతనివ్వాలి. భగవంతుడు ధర్మాన్ని రక్షించడానికి పుట్టాడు. కృష్ణావతారం ఎందుకు వచ్చింది, యదా యదా హి ధర్మస్య గ్లానిర్భవతి భారత అభ్యుత్థానమ ధర్మస్య తదా ఆత్మానం సృజామ్యహం పరిత్రాణాయ సాధూనాం వినాశాయ చ దుష్కృతాం ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే. ఆత్మానం అంటే నన్ను నేనే సృష్టించుకుంటానన్నాడు ఆయన. ఈ లోకంలో ధర్మమునకు ఎప్పుడైనా కాస్త తగ్గుదల వస్తే, గ్లాని అంటే తగ్గుదల, ధర్మం తగ్గిపోయినప్పుడు, అధర్మం పెరిగినప్పుడు, అధర్మ పరులు ధర్మాత్ముల ఇళ్ల మీదకి వెళ్ళి వాళ్ళని చంపడానికి సిద్ధపడుతున్నప్పుడు, వాళ్ళని క్షమించమని మా కాళ్ళు పట్టుకోమని అడిగినప్పుడు, అప్పుడు ధర్మ సంస్థాపన కోసం నన్ను నేను సృష్టించుకుంటాను. సాధువుల్ని రక్షించడానికి, అసాధువుల్ని నాశనం చేయడానికి నేను ప్రతి యుగంలో పుడతాను. కాకపోతే ఒక్కొక్కప్పుడు కృష్ణుడిగా పుడతాడు, ఒక్కొక్కప్పుడు మనిషి రూపంలోనే ధర్మాన్ని సంస్థాపన చేస్తాడు. కాబట్టి ఎప్పుడు మనం అధర్మాన్ని ఖండించాలి, ధర్మ సంస్థాపన చెయ్యాలి, చేసి తీరవలసిందే. ఈ కాళహస్తి అంత గొప్పదని చెప్పడానికి చెబుతూ ఈ మాట చెప్పాను. ఆ కాళహస్తిలో స్వామివారి దర్శనం ఈ రాజులంతా చేసుకుని ఇతని కూడా చేత కూడా చేయించారు. ఇతనికి స్వామివారి తీర్థ ప్రసాదాలు ఇచ్చారు. ఆ రాత్రికి కాళహస్తిలో నివసించారు. తెల్లారేక వాళ్ళు ఏం చేశారో తెలుసుకోవాలి కదా. మళ్ళీ మధ్యాహ్నం యథాప్రకారంగా మనం కార్యక్రమంలో కలుసుకుందాం. ఈరోజు కార్యక్రమంలో మధ్యాహ్న కార్యక్రమంలో ఒకటి ఉన్నది, అదేమిటి, స్వామివారికి కళ్యాణం. శనివారం అంటే స్వామివారికి ప్రీతి కదా. కొంచెంసేపు సత్యనారాయణ మేష్టారు పురుషోత్తమ క్షేత్ర మహిమ చెప్పగానే ఖచ్చితంగా 3 గంటలకి కళ్యాణం ప్రారంభమవుతుంది. ఆ కళ్యాణం ఇంచుమించుగా 5 దాకా జరుగుతుంది. స్వామివారి కళ్యాణం ఎప్పుడు జరగాలి. కొన్ని కార్యక్రమాలు మనం ఈ సప్తాహాల సమయంలో చేసి తీరతాం. కాబట్టి ఈ కథ కళ్యాణం కనుక పెందరాళ్ళు అయిపోతే కొనసాగిస్తాం, లేకపోతే రేపు జరుగుతుంది. కళ్యాణంలో అందరూ పాల్గొండి. కళ్యాణానికి ప్రసాదంగా లడ్డూలు కూడా చేయించారు కదా. అబ్బో, తిరుపతి లడ్డూలు లాంటి లడ్డూలు వచ్చేసాయి. ఏమంటే చేయించారా? ఓ బ్రహ్మాండంగా. నెయ్యితో చేయించారండి? అబ్బబ్బబ్బో, నేతి లడ్డూ పైగా, డాల్డా లడ్డూ కూడా కాదు. అందులో జీడిపప్పు కూడా వేశారా? ఓ అబ్బబ్బో, ఇంకేమిటండి అన్ని తెగ చెప్పేస్తున్నారు. మీరు ఎంత అదృష్టవంతులు. ఈ పురాణ కథ, ఓ లడ్డూ, ఆ లడ్డూలో జీడిపప్పులాగా లోపల తయారు చేయించారు. అందుకే ఇంతా కసపప్పు మధ్య మధ్యలో కొట్టారు వాళ్ళు. అసలు కారణం అది. ఆ తీయని బాధ అంటారు దాన్ని. ఆ తీయని బాధను కూడా మనం అనుభవిస్తాం. అన్ని కార్యక్రమాలు సజావుగా పరమేశ్వర సంకల్పంతో, సురాభాండేశ్వరుడి యొక్క అనుగ్రహంతో హాయిగా సాగుతాయి. ఎంత ఓపికతో వస్తున్నారు. ఇవాళ నేను చాలా ఆశ్చర్యపోయాను. జీపులో నేను వస్తున్నాను, ఒక ఆయన నడిచి వస్తున్నారు. పాపం ఆ వస్తున్న ఆయన మీద కారు వస్తుంటే ఆయన చెయ్యి ఊపితే కొంచెం కారు పక్కకి తిప్పాడు. ఈయన నడిచి వస్తున్నారు కాలినడకన, వాహనాలు లేకపోతే నడిచి కూడా ఇంత దూరం 3 కిలోమీటర్ల దూరం వస్తున్నారు. ఎండలో వస్తున్నారు, మళ్ళీ సాయంకాలం దాకా కదలకుండా ఉంటున్నారు. పాపం నడవలేని వాళ్ళు ఆటోల మీద వస్తున్నారు. కొందరేమో ఆటోల మీద, కొందరు కారుల మీద, కొందరు సైకిళ్ల మీద, కొందరు బాగా పొద్దెక్కి వస్తున్నారు. ఏదో ఒకటి ఎక్కువ వస్తున్నారు. మొత్తం మీద కారు ఎక్కువచ్చేవాళ్ళు, ఆటో ఎక్కువచ్చేవాళ్ళు, సైకిల్ ఎక్కువచ్చేవాళ్ళు కొందరు, అయితే పొద్దెక్కువచ్చేవారు కొందరు. మొత్తం మీద వచ్చి ఇంత శ్రద్ధగా పురాణం విని మిమ్మల్ని మీరు తరింపజేసుకుని నన్ను తరింపజేస్తున్నారు. మీ ఇచ్చిన ఈ అవకాశానికి సర్వదా కృతజ్ఞుడిని. మీరు అవకాశం ఇవ్వకపోతే వెంకటాచల మహాత్మ్యం చెప్పే యోగం నాకు రాకుండా ఇంకెవరికి వచ్చేదేమో. నన్ను అనుగ్రహించి వెంకటేశ్వర మహాత్మ్యం చెప్పే భాగ్యం ఇచ్చి ఎంతో ప్రేమగా అనుక్షణం సాగుతున్న మీకు అనేక మంగళాశాసనాలు చేస్తూ మళ్ళీ మధ్యాహ్నం కలుసుకునేదాకా స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయ్యేన మార్గేణ మహీమహీషా గోబ్రాహ్మణ.